Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం December 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను రాజవరం ఉషా. ఇప్పుడు మీకు అమృత బిందువులు అందించడానికి వచ్చాను. మనము ముందుగా ఈ శ్రీ దత్తస్తవాన్ని గురించి అంతకుముందు వారంలో చెప్పుకున్నాము. గత వారం కాక అంతకుముందు వారంలో చెప్పుకున్నాము. కొంత ఒకటే ఒక శ్లోకం చెప్పుకున్నాము. అప్పుడు మొత్తము ఇది 9 శ్లోకాలతో కలిగినటువంటి ఈ శ్రీ దత్తస్తవాన్ని శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించారు అని చెప్పుకున్నాం కదా. అదే ఇప్పుడు ఆ దత్తస్వాన్ని చక్కగాను ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉంటారు దత్తభక్తులందరూ కూడా. ముఖ్యంగా మైసూర్ ఆశ్రమంలో ప్రతిరోజు కూడా ఈ దత్తస్వాన్ని ఎప్పుడు పలుకుతూ ఉంటారు అందరూ. ఇప్పుడు మనం కూడా అది మొదటి శ్లోకం చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మొదటి శ్లోకం చదివి 2వ శ్లోకం నుంచి మనం అర్థం చెప్పుకుందాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. దీనులకు బంధువు దయాసాగరుడు సమస్త కారణములకు కారణము అయినవాడు అందరనూ కాపాడువాడును అగు దత్తాత్రేయునకు వందనములు. స్మరణ మాత్ర పరితోషితుడైనటువంటి ఆ దేవుడు మమ్ము కాపాడుగాత. సర్వే గుణాః కాంచనం ఆశ్రయంతి అన్నారు. డబ్బు గలవారికే బంధుమిత్రుల బలగమ హెచ్చుగా ఉంటుంది. ధనవంతులు దర్పముతో ఉంటారు, దరిద్రులు దీనులు దళితులు అనబడతారు. వీరికి లోకంలో దిక్కెవరుంటారో ఉండరు. వీరిని చేరదీయుటకు ఒక దీనబంధుడు అత్యావశ్యకమై ఉన్నాడు. ఆ దీనబంధుడు ఎట్టివాడు కావలే? ఆతని లక్షణము దయాసాగరుడగుటయే. దత్తా తర్వాత దయధ్వం అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పినది. దీనిని వివరించుచూ పోతనగారు నితాంతాపారభూతదయ అని పలికినారు. గౌతమ స్మృతిలో చెప్పిన ఆత్మగుణాలలో దయ మొట్టమొదటిదిగా ఉంది. సమస్తమునకు కారణము భూమి, భూమికి కారణము నీళ్లు, నీళ్లకు నిప్పు, నిప్పుకు గాలి, గాలికి ఆకాశము, ఆకాశానికి కారణము అహంకారము. దానికి ముందు మహత్తు, దానికి మూలము అవ్యక్తము. దానికి కారణముగా అనగా సర్వకారణములకు కారణమై అనగా మూలకారణమైన వాడు గనుక దత్తుడు సర్వకారణకారణుడు అని అన్నారు. ఆయన సమస్తము నుండి రక్షణము ఇచ్చువాడు గనుక సర్వరక్షాకరుడైనాడు. అభయం సర్వభూతేభ్యః దదామి అనుచోట సమస్త భూతముల నుండి అని ఏ అర్థము చెప్పవలెను. తన్ను ఆశ్రయించిన వాణ్ణి సర్వదిక్కుల నుండి కాపాడువాడే దత్తుడు. శరణాగత దీనార్థా పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు. తన్ను శరణుగొన్న దీనులను పీడితులను రక్షించుటయే తాత్పర్యముగా గల సర్వవ్యాపకుడైన నారాయణదేవుని నమస్కరించుచున్నాను. స్మరించు వారి దరిజేరు ఆ దత్తదేవుడు మమ్ము కాపాడుగాత. ప్రణతార్థి భంజన రంజన అనున్నది భగవంతునకు లేక భగవతికి ఇష్టమైన విశేషణము. ఆశ్రయించిన వారి పీడలను తీసివేయుచు సంతసించుట దీనికి అర్థము. నారాయణి అనబడు దుర్గ శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ అయినది. అట్లే నారాయణుడైన దత్తాత్రేయులు కూడా ఆ విశేషణముతో వర్ణింపబడుచున్నాడు. శరణాగతులైన దీనుల ఆర్తిని పోగొట్టుటయే పనిగా కూర్చున్నవాడు. సాకల్య సంగవచనే పారాయణ పరాయణే అని అమరకోశము. పరిపూర్తిగా ఎంతో ఆసక్తి కలిగి ఉన్నవారిని పారాయణుడు లేక పారాయణుడు అని అన్నారు. వాడు సుందరకాండ పారాయణం చేస్తున్నాడు అన్నారు. అనగా పూర్తి అగు వరకు ఆగడు, కొంచెం చేసి వదిలినది కాదు అని అర్థము. అనగా పూర్తి అగుటకు కావలసిన ఆసక్తి, తత్పరత, నిమగ్నత పారాయణ శబ్దములోను పారాయణ పదములోనూ ఉన్నవి. అనగా దత్తస్వామి తన్ను ఆశ్రయించిన వారిని పూర్తిగా ఇక్కట్ల నుండి ఉద్ధరించి గాని వదలడు అని విస్పష్టమైన అర్థము. దీనిని గ్రహించుకున్న జాలక కొంచెము కొంచెము దారిన బోవచ్చు హలో బాగున్నారా అని పలకరించినట్లు దేవునిపై మనము మన పలుకులు చిలకరించితే చాలదు. స్వామీజీ పరాయణులైనప్పుడు ఆ సంగతి నెరిగిన భక్తులు కూడా నారాయణునితో, అనగా స్వామీజీతో పరాయణులై ఉండవలేను. సర్వాంతర్యామి గనుక నారాయణుడు భక్తుల పరాయణత్వం ప్రకారమే రక్షణము చేయిస్తాడు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు. సమస్తమైన అరిష్టములను తొలగించువాడును, సమస్త శుభాలకు శుభమైన వాడును, అన్ని కష్టములను నివారించువాడును అయిన దత్తదేవుడు స్మరణము చేయి వారిని చేరుకొనుచు మమ్ము కాపాడుగాత. కోరుకొన్నను అందని వస్తువులు కోకొల్లలుగా ఉన్నాయి. కోరకుండానే వచ్చిపడి చిక్కులు కష్టములు ఆపదలు ఎన్నో ఉన్నాయి. కోరుకొనకుండా వచ్చిపడి చిక్కులను నివారించినచో సగటు మానవుడు సగము పాలు సుఖపడినట్టులే. అందుచేత దత్తదేవుడు స్మరణము చేతనే అన్ని అరిష్టాలను తొలగించుతాడని చెప్పుతున్నారు. ఎక్కువ సంపాదన లేకున్నను ఉన్న సంపాదన ఓడిపోకుండా వ్యాధులు వ్యాజ్యములు లేకుండా రోజులు గడిచినచో 10,000 కదా మంగళ ద్రవ్యములలో ఉన్న మంగళత్వమును ధర్మము దత్తదేవుడే అయి ఉన్నాడు. భూమికి ధారణ శక్తి ఉన్నది కదా, గావా విశిష్ట భూతాని ధారయా మెహమోజస అన్నది భగవద్గీత, అనగా భూమి యందు ప్రవేశించి నేను ప్రాణికోటిని మోయిచున్నాను అని అర్థము. భూమికి గల ధారణ శక్తి దత్తుడే. అట్లే గంగలోనూ గోవులోనూ గల పవిత్రత ఎక్కడిది? ఆ దత్తుడే ఆ పవిత్ర గుణమై ఉన్నాడు. అలాగనే సకల మంగళములకు మంగళమైన వాడు దత్తుడే అని తాత్పర్యము. సమస్తమైన క్లేశములను అనగా క్లాష్ హరింపజేయగలవాడు దత్తుడే. సంసారము క్లేశములకు అనగా సంఘర్షములకు ఆలవాలమేది. దత్త స్మరణము చేతనే అవి అన్నీ తొలగిపోవును. మనకు స్మరణమునందున్నవాడై దత్తదేవుడు క్లేశములను తొలగించుచుండును. క్లేశాలు వచ్చినప్పుడు దత్తుడు స్మృతికి రావలే. దత్త స్మరణము చేత క్లేశములు అనగా కష్టములు తొలగవలే. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు. బ్రహ్మణ్యుడు అన్ని ధర్మముల నెరిగినవాడు, భక్తుల కీర్తిని పెంపొందించువాడు, భక్తుల ఇష్టములనిచ్చువాడు అయిన దత్తదేవుడు నా స్మరణకు వచ్చి నన్ను కాపాడుగాత. వేదము పరమాత్మ తపస్సు బ్రాహ్మణుడు అను వారి విషయములో దాక్షిణ్యము చూపువాడు బ్రహ్మణ్యుడు. విష్ణు సహస్రనామముల్లో బ్రహ్మణ్య శబ్దమున్నది. సుబ్రహ్మణ్యుడు అను చోట ఇదే పదమున్నది. అబ్రహ్మణ్యత్వం అబ్రహ్మణ్యం అనగా అయ్యో చంపకండి అని అర్థము, అనగా పరమ సాత్వికమైన స్వభావంతో నిస్సహాయము నిరపకారి అయిన జంతువు అనగా ప్రాణి జోలికి వెళ్లవద్దని చెప్పుట. అట్టి సాధుజీవులకు శరణమైన వాడని బ్రహ్మణ్య పదమునకు వివరణము. సమస్త ధర్మములను తెలిసినవాడు ధర్మాధర్మ వివేకము దత్తదేవుని దయవలన కలుగుచున్నది. ఆయన అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు కదా. ఆయనను మించి ధర్మములను తెలిసిన వారెవరున్నారు? తన్ను ఆశ్రయించిన భక్తుల కోరికలను తీర్చువాడును, భక్తుల కీర్తిని పెంచువాడును ఆయనే. భక్తులకు కీర్తి ప్రతిష్టలు దత్తదేవుని ఆధీనములో ఉన్నాయి. దత్తుడు భక్తుల చేత తన సేవలు చేయించుకుని వారి ద్వారా తన కీర్తి వ్యాపింపజేసుకుంటాడు. ఆ కీర్తిలో భక్తులకు వాటా ఉన్నది కదా. కార్తవీర్యుడు పరశురాముడు మున్నగు వారి సంగతి ఇట్టిదే కదా. చిన్నపిల్లలకు మిఠాయిలు ఇచ్చినట్లు భక్తులను పసిపిల్లలకు కోరిన కోరికలు తీర్చినదియు ఆ దత్తుడే. భక్తులు అనేటువంటి పసిపిల్లలకు కోరిన కోరికలు తీర్చినది కూడా ఆ దత్తుడే. అట్టి దత్తదేవుడు స్మరణానికి వచ్చి నన్ను కాపాడుగాత అంటూ ఇప్పుడు మనము 5 శ్లోకాలకు చెప్పుకున్నాము అర్థము. ఇలా మరొకటి కూడా చూద్దాము. 6 శ్లోకం. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః తాప ప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు. శ్రీ దత్తాత్రేయుడు పాపము అనేటువంటి బురదను శోషింపజేయువాడును, జ్ఞాన ప్రకాశమును వెలిగించువాడును, సంతాపములను శమింపజేయువాడునుగా ఉన్నాడు. స్మరణ మాత్రము చేత భక్తులను చేరినట్టు ఆ దత్తుడు మమ్ము కాపాడుగాత. అనేక జన్మ కర్మ వాసనలు చెడ్డ ఫలితాలను ఇవ్వగా, ఇంద్రియాలు మనస్సును చెడు మార్గాన పట్టిపోగా, వాణి నిండా రాగద్వేష అసూయాదులు బురదలాగా జిడ్డుగా మట్టి కట్టుకుని పోయి ఉన్నవి. ఇవి ఆత్మప్రకాశమునకు అడ్డుపడుచున్న గట్టి గోడల్లాగా నిలిచిపోయినవి. ఈ మట్టిని బురదలాగా పోల్చితే ఇది ఊబిలాగా ఉన్నది. దీనిలో నుండి పైకి వచ్చుటకు కాలు పెట్టితే ఉన్న కాలు ఊబిలో దిగిపోతుంది. దీనికి విరుగుడు దత్తస్మరణమే. ఆ స్మరణతో పాపాలన్నీ బురద ఎండినట్లు ఎండిపోయి ఎండాకాలంలో పగుళ్ళు ఇచ్చిన నేల బయటపడినట్లగుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానమును వెలుగును అంటించగల మహానుభావుడు దత్తుడు. ఆయన స్మరణము ఆధ్యాత్మికమైన ఆది భౌతికమైన ఆదిదైవికమైనటువంటి తాపాలను త్రివిధ తాపాలను శాంతింపజేస్తుంది. ద్వేషము, క్రోధము, చింతలతో సతమతమైనప్పుడు ఆధ్యాత్మిక తాపము, శరీరము రోగాక్రాంతమైనప్పుడు ఆధిభౌతికము, బాహ్య జగత్తులో తుఫానులు, బస్సు ప్రమాదములు, వరదలు, కరువు, దరిద్రము మున్నగునవి ఆదిదైవికము. ఈ మూడు విధాల తాపాలకు శమనము కావాలంటే దత్తస్మరణమే శరణము అని స్వామీజీ సెలవిచ్చుచున్నారు. తాపత్రయోన్మూలనం అని భాగవత శ్రవణ ప్రయోజనము కూడా ఇదియే అని చెప్పబడినది కదా. అందుచేత దత్తస్మరణ మహిమ ఎంతదో ఊహించుకోవచ్చును. మనము లలితా సహస్రనామంలో కూడా అంటాము, తాపత్రయాగ్ని సందగ్ధ సమాహ్లాదన చంద్రిక అని కూడా అమ్మవారికి నామంలో చెప్పుకుంటూ ఉంటాము.
ఇది భారతీయ స్వరం.
సర్వరోగ ప్రశమనం, సర్వపీడా నివారణం, విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు. దత్తదేవుడు సమస్త రోగములను నయము చేస్తాడు, అన్ని పీడలను నివారించుతాడు, ఆపదల నుండి భక్తులను లేవదీస్తాడు. అట్టి స్మరణమాత్ర ప్రియుడు మమ్ము కాపాడవలే. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవికములకు సంబంధం ఉన్నది. రోగములు మొట్టమొదట మనసులో జనించునని హోమియోపతి సిద్ధాంతము. క్రితం శ్లోకంలో చెప్పినట్లు తాపత్రయ వినాశము చేయివాడు అవలీలగా రోగములను శాంతింపజేయగలడు, అన్ని పీడలను వదిలించగలడు. నవగ్రహ పీడలు, దుష్టుల నుండి బాధలు, క్షుద్రమంత్రముల వలన పీడలు, అకారణ కలహములు మొదలగు వారిని వదిలించుకున్నట్టుకు దత్తస్మరణమే శరణము. అనేక విపత్తుల నుండి పైకి లేవలేక సంకటములలో పడి జీవనమంతయు హలో లక్ష్మణ అని అల్లాడు వాళ్ళు అసంఖ్యాకులై ఉన్నారు. పైకి తను తాను ఉద్ధరించుకునవలే అని తపన కలవాళ్లు దత్తస్మరణం చేయవలే అని తాత్పర్యము. ఉద్ధరేది ఆత్మనాత్మానమను గీతా వాక్యమును మరవకుండా దత్తదేవుడు ఆత్మబంధువు అను స్పృహ కలగవలనని అపార సౌహార్దముతో మరలమరల గుర్తు చేయుచున్నారు. ఎన్ని మార్లు గుర్తు చేసినను విపత్తు నుండి బయటపడగలమనే విజ్ఞానము కొంచెమైనను విశ్వాసం వల్ల రాగలదు. అట్టి విశ్వాసమును అనగా శ్రద్ధను అనగా ఆస్తిక్యమును కలిగించుటకు స్వామీజీ మరలా గుర్తు చేయుచున్నారు. ఏమని, దత్తస్మరణం చాలనయ్యా, విపత్తుల నుండి బయటపడవచ్చును అని. జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు. జన్మ బంధమును, సంసార బంధాన్ని నాశనం చేసి స్వరూపానందమునిచ్చే ముక్తిస్థానమైన దత్తునకు నమస్సు. స్మరణమాత్రము చేతనే సన్నిధానమునిచ్చు దత్తుడు మమ్ము కాపాడుగాత. సంసార బంధం వల్ల జన్మబంధము, జన్మబంధం వల్ల సంసార బంధము కలుగుచున్నవి. రెండిని త్రుంచివేస్తే గాని అసలు శిశులైన ఆత్మానందము తెలియదు. నిశ్చితమైన శ్రేయస్సును నిశ్రేయసము అనబడును. నిశ్చితమైనది జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ ధ్వంసమే మోక్షము, అనిశ్చితమైనది ప్రేయస్సు. ప్రేయస్సు కంటే శ్రేయస్సు శ్రేష్టతరమైనది. ఇది మనస్సుకు ఇష్టమైన ఇహలోక పరలోక సుఖరూపమైన ప్రేయస్సు కంటే శ్రేయస్కరమైనది. కాగా శ్రేయోదాయకులు, శ్రేయోభిలాషులు అందరిలోనూ నిశ్రేయసమును స్వరూపముగా అందించున్నది దత్తప్రభువే కనుక వారు నిశ్రేయస పదం అనిపించుకున్నారు. గుర్తు తెచ్చుకున్నంత మాత్రాన తన్ను తలచిన వారిని దరిజేరు వైభవమూర్తి నన్ను కాపాడుగాత అని మనము ప్రార్థించుతాము. జయలాభ యశః కామ దాతు దత్తస్య యస్తవం భోగమోక్ష ప్రదస్యేమం ప్రపటేత్ సకృతి భవేత్. జయము, లాభము, కీర్తి, కామనలను ఇచ్చుచు భోగమోక్షదాత అయిన దత్తదేవుని ఈ స్థుతిని ఎవ్వరూ చదువుదురు. ఆదడు ధన్యుడగును. 9వ సంఖ్య గల శ్లోకముతో స్తోత్రమును ఫలశ్రుతితో పూర్తి చేయుచున్నారు. ఫలశ్రుతి కూడా స్తోత్రములో భాగమే. దీనితోనే దత్తస్తవం పూర్తి అగుచున్నది. పూర్ణ సంఖ్య అయిన 9తో నవరత్నములని చెప్పదగిన 9 శ్లోకాలు పూర్తి అయినవి. జీవితంలో జయము, లాభము, కీర్తి మరియు సమస్త కామములను అనగా కోర్కెలను నెరవేర్చు దత్తదేవుడు సన్యాసులకు మాత్రమే కాక అందరకును ఆరాధ్య దైవమే. ఆయన సంసార హరుడని చెప్పుడు చేత గృహస్థులకు తగినవాడు కాడని భావం కాదు. భోగములను కోరుకొన్నను దత్తుడే శరణము, మోక్షమును కోరుకొన్నను దత్తుడే శరణం. భోగాలను వదిలి వెళ్లవలదు సుమా, దిగులు పడవలదు. ధర్మానికి విరోధము లేని కోరికలను తీర్చుటకు కూడా దత్తుడు చాలినవాడే. ఆయన అవధూత కనుక మోక్షదాత మాత్రమే కాడని స్పష్టము చేయుచు స్వామీజీ దత్తస్తవాన్ని ప్రజలకు అందించుచున్నారు. చదువుకుని ధన్యులు కావాలని వారి ఆశయము. ఇంతే కాదండోయ్, మరొక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేశారు ఈ మధ్యనే స్వామీజీ వారు. ఏమిటంటే ఇప్పుడే చెప్తాను మీకు. ఈ అనఘాష్టమి దేవి వ్రతం చేసుకోవడానికి స్వామీజీ వారు చక్కగా ఒక చక్కని సందేశం చెప్పారు. ఈ అనఘాష్మి వ్రతము అంటే దత్తుడు దత్తుని భార్య రూపంగా ఉన్నటువంటి అనఘాదేవి వీరిద్దరూ కూడా ఎంత చక్కని ఇదంటే వాళ్ళిద్దరుగా మనకు సాక్షాత్కరిస్తూ ఉంటారు. వారి యొక్క పిల్లలుగా ఎవరుంటున్నారండి? వారి యొక్క పిల్లలుగా అష్ట సిద్ధులు కూడా ఉన్నారన్నమాట. ఈ అష్టసిద్ధులు అంటే అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాప్తి, ప్రాకామ్య అంటూ వీరందరూ కూడా అష్టసిద్ధుల కిందకే వస్తారు. అయితే ఈ యొక్క అనఘాష్టమి వ్రతం ఉందే, ఇది అందరూ కూడా చక్కగా ఆచరించదగినది అంటూ చెప్పారు మనకు. ఇప్పుడు ప్రతిరోజు కూడా చేస్తూ కోటి అనఘాష్టమి వ్రతములు అందరూ చేసుకున్న వల్లని స్వామీజీ వారి సందేశం నిన్ననే మనకు అందింది. కనుక ఎవరైనా సరే అనఘాష్టమి వ్రతము పుస్తకాన్ని ఆశ్రమంలో దొరుకుతుంది, ఇక్కడ దిండుగల్ ఆశ్రమంలో కూడా దొరుకుతుంది. ఆ అనఘాష్టమి వ్రతం పుస్తకాన్ని తెచ్చుకొని చక్కగా అందులో ఉన్నటువంటి విధి విధానంగా స్వామీజీ వారిని అనఘాదేవిని కొలుస్తూ వారి యొక్క షోడశోపచార పూజ ఉంటుందండి. తర్వాత మనం ముందుగా సంకల్పం చేసుకుంటాం కదా, గణపతిని ధ్యానించి సంకల్పం చేసుకుని అలా అక్కడి నుంచి ముందుగా గణపతి ధ్యానం, తర్వాత అనఘాదేవి, తర్వాత ముఖ్యంగా అనఘుడు. అనఘుడు అంటే దత్తుడే. దత్తుడు దత్తుని యొక్క 108 నామాలు, తర్వాత అనఘాదేవికి కీర్తిస్తూ 108 నామాలు అవి జపించుకున్న తర్వాత మనము మామూలుగా సత్యనారాయణ వ్రతానికి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటూ ఈ వ్రతాన్ని ధూప దీప నైవేద్యాలతో, తర్వాత మంచి మంగళహారతితో, నీరాజనం సేవతో, తర్వాత మంత్రపుష్పంతో, తర్వాత ప్రత్యక్ష నమస్కారాలు ఇవన్నీ చేసి చక్కగా ఒక వ్రత కథ కూడా ఉంది దీనికి. ఆ వ్రత కథను కూడా చదువుకొని తోరములు కట్టుకుని చక్కగా స్వామివారి యొక్క అక్షతల్ని మళ్ళా మంచిగా మనము తలలపై శిరస్సు మీద వేసుకొని ఆ స్వామిని చక్కగా వేడుకుంటే ఎంతో అద్భుతాలు జరుగుతాయని స్వామీజీ వారు చెప్పారు. అందరికీ ఎన్నో చిరు కోరికలు ఉంటాయి కదా, అందరికీ మంచి మంచివి ఉంటాయి. ఏదో అభివృద్ధి చెందాలని, సంతానానికి వివాహం కావాలని, లేదా సంతానానికి చక్కని ఉద్యోగం కావాలని, ఇలా అన్నీ ఎన్నో ఉంటాయి అన్నమాట. చాలా విషయాలు ఉంటాయి. అంటే వివాహం కావాలని, వివాహం తర్వాత పిల్లలు వాళ్ళకి కలగాలని, అలాగే మరి చదువులు, చిన్నపిల్లలు ఉంటారు చక్కగా వాళ్ళకి ఫస్ట్ మార్క్ రావాలని, వారికి ఉద్యోగం లభించాలి, ఇలాంటి కోరికలు ఎన్నో ఉంటాయి అందరికీ. కనుక ఇలాంటివన్నీ కూడా మంచివే కదా, అభివృద్ధి మార్గంలో పయనించే వారికి ఇటువంటి కోరికలన్నీ చక్కగా తీర్చేటువంటి ఒక చక్కని వ్రతం ఇది అనఘాష్టమి అని చెప్పి స్వామీజీ వారు ప్రతిరోజు కూడా చాలా సింపుల్గా చేసుకోండి స్వామివారిని. చార్ట్ కూడా దొరుకుతుంది, అనఘాష్టమి వ్రతం చార్ట్ చక్కగా అష్టదళ పద్మం ఉంటుంది. ఆ పద్మంలో మధ్యలో మనకు దత్తుడు, తర్వాత అనఘాదేవి చిత్రాలు చిత్రీకరించబడి ఉంటాయి. అలాగే మరి మొత్తము అణిమ, లఘిమ, మహిమ, గరిమ ఇలా వరుసగా ఉండేటువంటి ఆ అష్టదళ పద్మంలో ఆ అష్టదిక్కులకు ఆ అష్ట సిద్ధుల వారి యొక్క నామధేయంతో అక్కడ ఉంటుంది, వ్రాసి ఉంటుంది. అలాగే ముందుగా గణపతిని కూడా మనం స్మరిస్తాం కదా, ఆ గణపతి కూడా ఉంటాడు అందులో. సో ఇవన్నీ కూడా మనం చక్కగా ఎక్కడెక్కడ నిర్దేశించినటువంటి స్థలముల్లో మనము పూలు, అక్షతలు, పసుపు, కుంకుమ వేసుకొని చక్కగా ధ్యానించి మనము ఈ యొక్క అనఘాష్మి వ్రతాన్ని చేసుకొని ఏదో కావలసినంత చిన్నది మనం ఏదో స్పెషల్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం భక్తి ముఖ్యం ఇక్కడ. ఈ భక్తితో మనం ఈ 5 రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ, ఇదో కలకండ, పాలు, చక్కెర, లేదా కలకండ, ఈ 5 రకాల డ్రై ఫ్రూట్స్, ఏదో మన చెప్తాం కదండి, బాదము, కాజు, పిస్తా, కలకండ, ఇవన్నీ కూడా మనం వేసి చక్కగా అవన్నీ కూడా చక్కగా ఒక నైవేద్యం కింద పెట్టి తర్వాత స్వామిని కీర్తిస్తూ ధ్యానిస్తూ చక్కగా ప్రార్థిస్తూ మనము ఆ తోరాలు కట్టుకుని ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందు మనసుకు ప్రశాంతత వస్తే మనిషి ఆరోగ్యం సగం కుదిరిపడినట్టే. ఆ విధంగా ఎంతో ఆరోగ్యంతో, చక్కని అభివృద్ధితో, అన్నీ సాధించుకుంటూ జీవితంలో ముందు ముందుకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆవశ్యకమే కదా, సాధకునికి అవసరమే కదా. ఈ యొక్క అనఘాషమే వ్రతం గురించి ఇప్పుడు మనము ఇలా చెప్పుకున్నామండి. తెలుసుకొని అందరూ ఆచరిస్తే చాలా మంచిది.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మరి మనము ఇదివరకే చెప్పుకున్నాం కదా ధనుర్మాసం వస్తూ ఉన్నదని. ఇప్పుడు ధనుర్మాసం వచ్చేసిందండి. చక్కగా ఎక్కడ చూసినా ఆ గోదాదేవి కీర్తనలు, ఆ యొక్క చక్కని రంగవల్లులు ఇంటి ముందర చక్కగా ఉంటుంది. తర్వాత ఉదయాన్నే స్వామివారిని, ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ చక్కగా అందరూ ఎంతో ఆనందంగా పూజాదికాలన్నీ చేసుకుని గీత చక్కగా గానం, అంటే ఒక చక్కగా గీతికను, ఆ స్వామిని కీర్తించే గీతికలన్నీ గానం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు, ఆత్మానందాన్ని. ఆ గోదాదేవి యొక్క కీర్తిని కూడా చక్కగా పాడుకుంటూ ఉంటారు. మరి ఉదయాన్నే ఆ చక్ర పొంగులలు అవన్నీ కూడా ఆ పొంగళ్ళన్నీ చేసి ఆ స్వామికి నివేదన చేసి దాన్ని అందరూ కూడా ఎంతో ఆనందంగా చక్కగా ఆహ్లాదంగా స్వీకరిస్తూ ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తితో భక్తి ప్రపత్తులతో ఆ స్వామి యొక్క లీలలను పాడుకుంటూ ఉంటారు. మరి మనం కూడా ఆ ముకుందుణ్ణి చక్కగా స్మరించుకుందామా? ఈ కీర్తన కూడా స్వామీజీ వారి విరచితమైనటువంటిది, షణ్ముఖ ప్రియ రాగంలో ఉంది. వందే ముకుందం వందే అరవిందం, వందే ముకుందం వందే అరవిందం, శోభిత బింబం రాకాచంద్రం, శోభిత బింబం రాకాచంద్రం, వందే ముకుందం వందే అరవిందం, కృపాసుందరం కర్మబంధనం, నాద వినోదం మోహన చతురం, వందే ముకుందం వందే అరవిందం. కమలముల వలె ఉన్నట్టియు శోభాయమానమైన రూపము గలవాడును, పూర్ణ చంద్రుని వలెనున్న ముకుందునకు వందనము. దయతో అందమైన వాడును, కర్మలతో బంధనాలు కల్పించిన వాడును, వేణునాద వినోదుడును, జగత్తును సమ్మోహితము చేయుటలో చతురుడు అయినటువంటి ముకుందునకు వందనము. అరవిందము అను పదము కమలము అను అర్థము కలది. ముకుందాను పదానికి ఏకొందరు మోక్షదాత అని చెప్పుచున్నారు. ఆ పదానికి అరవిందమను పదము అందముగా సన్నిహితమైనది. కమలము సర్వోత్కృష్టమైన పుష్పము, అందములో దానికి మించినది లేదు. అసంగమను యోగానికి అది ప్రతీకము. దానిపై నీటి బొట్టు అంటుకొని అది తడిసిపోదు కదా. ముకుందుని రూపము ఆయన ఉపదేశించిన అసంగ యోగం అంతా కలిపి అరవిందంగా స్వామీజీ దర్శనం చేశారు. కరారవిందం, పదారవిందం, నయనారవిందం, ముఖారవిందం, వక్షముపై అరవిందమాల, మొత్తం అంతా అరవిందమయంగా ఉన్న ముకుందుని అరవిందంగా భావించారు. నమః పంకజ నాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే అని కుంతీస్తవములో కలదు కదా. ముకుందునిది అయిన రూపధేయము నామధేయము బింబము కనిపించును అనిపించును, బింబము అనిపించును. తక్కిన సృష్టిలోనివన్నీయు ఆయన ప్రతిబింబభావమే. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ భాండములుగా కనబడుచున్నది. ఇలాగా ముకుందుని బింబము శోభాయమానంగా జయగేయమాయమైనది. పూర్ణచంద్రుడు మరలా కృష్ణపక్షములో కళలను కోల్పోను, కానీ నిత్య షోడశ కళా పరిపూర్ణమైనటువంటి పూర్ణచంద్రమండలము ముకుందుని ముఖమండలమును బింబముగా, ఒకే ఒక బింబముగా శోభాయమాయమైనది, శోభాయమానమైనది. కరుణావరుణాలయుడు అయినటువంటి ఆ కృపచేత అందంగా కనిపించేటువంటి ఆ ముకుందుడు కర్మల చేత జీవులు బంధించి సమ్మోహితులను చేయటలో ఆరితేరినవాడు. తాను మాత్రము వేణునాద వినోదురై ఖుషీ ఖుషీగా లీలా విలాస విస్మాపనం చేస్తున్నాడు. అందుచే ఆతరణి స్వామిజీ ఏ చతురం అన్నారు. పాప వినాశనం త్రిజన్మ దూరం, క్షమాశీలం సుగుణాశీలం, వందే ముకుందం వందే అరవిందం, గీత వినోదం సచ్చిదానందం సచ్చిదానందం యోగామిత్రం వందే ముకుందం వందే అరవిందం శోభిత బింబం రాకాచంద్రం శోభిత బింబం రాకాచంద్రం వందే ముకుందం వందే అరవిందం వందే అరవిందం. పాప సంహారం చేయవాడును, మూడు జన్మలకు దూరమైన వాడును, క్షమాగుణము కనవాడును, గుణశీలుడైన ముకుందునకు వందనము. సంగీత వినోదుడు, సచ్చిదానందుడు, యోగమిత్రమైన ముకుందునకు వందనము. ముకుందుడు పాపక్షాళనము చేయువాడు, మూడు జన్మలకు దూరమైన వాడు అనగా కర్మబంధరహితుడు గనుక ఆతనికి ఆగామి సంచిత ప్రారంధములు లేవు. లేవు గనుక ఆయనకు పూర్వజన్మము, ఈ జన్మము, రాబో జన్మము అని మూడును లేవు. లేవు గనుక ఇతరుల పాపములు హరింపగలవాడు, అర్థాత్ లీలావిలాసమే గాని మరొకటి కాదు. ముకుందునకు క్షమాగుణమున్నదని స్వామీజీ మనల్ని గమనింపగోరుచున్నారు. శిశుపాల్ని 100 తప్పులను క్షమింపగలిగాను కదా ముకుందుడు. వృద్ధ అని తెలిసి కష్టమైనను దుర్యోధను వద్దకు రాయబారానికి వెళ్ళాను కదా. అర్జునునికి రథసారథ్యము చేసను. ఇది ఆదని సహనానికి గీటురాయి కావచ్చును. స్వామీజీలాగా ముకుందుని క్షమాగుణాన్ని గమనించిన వాడు చాలా అరుదని చెప్పవలే. ఆయన శీలము అనగా స్వభావము సుగుణభరితమైనది. నారాయణానంద తీర్థుల వారు మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే మంగళం రమణీయ మూర్తయేతే మంగళం శ్రీవత్సభూషాయ సారంగిణే మంగళం నందగోపాత్మజాయ జయ మంగళం నిత్య శుభమంగళం కారుణ్యగుణ నయనారవిందాయ కళ్యాణ గుణరత్నవారనిధయే జయ మంగళం నిత్య శుభమంగళం అంటూ ఇంత చక్కని కీర్తనను నారాయణానంద తీర్థుల వారు చక్కగా రాశారు. మనకు హారతి పాటల్లో ఇది నిత్యం పాడుకుంటూ ఉంటారు అందరూ. మేము కూడా పాడేవాళ్ళం. మా అమ్మగారు చక్కగా మా చిన్నప్పుడే ఈ పాటను పాడుతూ హారతి ఇచ్చేవారు. ఇలా ఈ యొక్క గుణగణాలు చక్కగా స్వామివారిని కీర్తిస్తూ నారాయణానంద తీర్థుల వారు ఆయన గుణగణాలను ప్రశంసించారు. సామాన్యంగా లోకులు ముకుందుని జార చోర శిఖామణి అని వదిలివేదురు. అది సరికాదు. ముకుందుడు సరళ స్వభావుడు. ద్రోణుడు ద్రుపదుని వద్దకు వెళ్ళినప్పుడు అవమానం పాలైనాడు, కానీ కుచేళ్లు ముకుందుని వద్దకు వెళ్ళి సన్మానితుడైనాడు. ఈ ఒక్క గుణం చాలు. ఈ ఒక్క గుణమును నమూనాగా తలుచుకుని తక్కిన వారిని ఊహించుకుందాముగాక. సంగీత వినోదుడు తాను సచ్చిదానందుడు గనక సచ్చిదానంద స్వామిజీకి స్నేహితుడైన వాడు, యోగమునందు మిత్రమైనాడు. ఏ యోగము? సంగీత యోగము, జ్ఞానయోగము, పాతంజల యోగము, అసంగ యోగము, వీనిలో మైత్రి. ఎంత మైత్రి అనగా సచ్చిదానందత్వేన ఏకత్వముతో అనగా అభిన్న మిత్రుడైన ముకుందునకు వందనము. శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందములో 15వ అధ్యాయములో యోగమయ శరీరము అగ్నిచే దహింపబడదు అని చెప్పబడినది. దానికి ఉదాహరణమైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ దేహము మహాశివరాత్రి నాడు అగ్ని ప్రవేశము చేసినను చెక్కు చెదరలేదు. కావున యోగమిత్ర పదం సార్థకము. ఇంత చక్కని కీర్తన చూడండి. ఇది వందే ముకుందం వందే అరవిందం అంటూ పూజ్యశ్రీ స్వామీజీ వారు చక్కగా ఈ కీర్తనను ఆలపించారు. ఇది మనకు సిడీ రూపంలో కూడా లభ్యమవుతుంటుంది శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో. ఈ పాటను మనం ఇవాళ చక్కగా అనుసంధానించుకున్నాం. ఎందుకంటే మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అంటూ ఈ మార్గశీర్ష మాసము తానే అయి ఉన్నాడు మాసాలన్నిటిలో అని మనకు ప్రత్యక్షంగా స్వయముగా మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భగవద్గీతలో అర్జునుడికి చెప్పి ఉన్నారు. కనుక మనం ఇవాళ ఇంత చక్కగా ఈ యొక్క కీర్తనను అనుసంధానించుకొని మనం మార్గశీర్ష మాసంలో మనము కూడా విష్ణు కీర్తన చేశాము, విష్ణు స్మరణ చేశాము అన్న చక్కని తృప్తితో ఉందాము. ఇప్పుడు మనము శ్రీదత్త ధ్యానమాలిక మరియు అమృత బిందువుల గురించి చక్కగా చెప్పుకుందాం.
My media, the voice of India. My media, the voice of India.
My media, the voice of India. ఇది భారతీయ స్వరం.
శ్రీదత్త ధ్యానమాలిక. ఉద్యంతి చాన్నేన మనస్సుభావాః భావాః క్రియారూపం అనువ్రజంతి తదన్నదస్తన్మతి శుద్ధిదశ్చ త్వమేవ తం త్వాం గురుదత్తమీడే. గురుదత్తదేవ, జీవులు తినే అన్నం వల్ల వారికి శరీర పుష్టి మాత్రమే గాక మనస్సులలో ఆలోచనలు ఉదయిస్తూ ఉంటాయి. ఆ అన్నాన్నిచ్చే అన్నదాతవు నీవే, ఆ బుద్ధుల్ని శుద్ధి చేసే శోధకుడవు నీవే, అట్టి నిన్ను స్తుతిస్తున్నాను అంటూ శ్రీదత్త ధ్యానమాలిక మనము అందులోని ఒక చక్కని పుష్పాన్ని మనం చదువుకున్నాం కదా, ధ్యానం చేశాం. ఇప్పుడు అమృత బిందువులు, ఇందులో మనకు ఎంత చక్కగా స్వామీజీ వారి చెడుకు సాహిత్యం నుండి చెప్పారో చూడండి. దత్తస్తవము చదవండి, కష్టాలన్నీ పోతాయండి. లక్ష్మీస్తవమును చదవండి, సంపదలన్నీ పొందండి. సద్గురు స్తవమును పలుకండి, సచ్చిదానందుని చేరండి అంటూ స్వామీజీ వారి చెడుకు సాహిత్యం నుండి మనకు ఈ అమృత బిందువు లభించినది. స్తవములనగా స్తోత్రాలు, వీటిని పొగడ్తలు అని కొంతమంది అనుకుంటారు. కానీ స్తవాలు వేరు, పొగడ్తలు వేరు. లేనిది ఉన్నట్లుగా చెప్పుటను పొగడ్త అంటారు. ఉన్నదానిని ఉన్నట్లుగా వర్ణించడం కానీ వర్ణించుటకు శక్యము కాని విషయాన్ని కూడా కొంతవరకు వర్ణించి చెప్పుటను స్తోత్రం అంటారు. వేదాలను దర్శించిన మహర్షులు, స్తోత్రాలను రచించిన మహర్షులకు పెద్దగా తేడా ఏమీ లేదు. వేదమంత్రములలో బీజాక్షరముల యొక్క శక్తిని స్తోత్రాల రూపంగా రచించారు. అందువలన వేదమంత్రాలకు ఉన్న శక్తి దేవతా స్తోత్రములకు కూడా ఉంది. వీటిలో లలితాస్తోత్రం, విష్ణుస్తోత్రం, దత్తస్తవం, కనకధారాస్తవం, లక్ష్మీస్తుతి, సద్గురుస్తవం మొదలైనవి అన్నీ భక్తజనుల యొక్క కోరికలను తీర్చగల కల్పవృక్షాల వంటివి. మానవుల యొక్క కష్టసుఖాలు బాగుగా తెలిసినవాడు దత్తుడు. దత్తస్తవాన్ని పారాయణ చేసిన వారికి ఎట్టి కష్టములు ఉండవు. శారీరక కష్టాలను, మానసిక కష్టాలను చాలామంది దేవతలు తీర్చగలరు. కానీ కష్టములను కలిగించు దుష్కర్మ ఫలములను తగ్గించి మానవులకు సుఖ సౌఖ్యాదులను, ఆనందాన్ని కలిగించేదానిని దత్తస్తవం అనేటువంటి పేరు పెట్టారు. దత్తుని స్మర్తృగామి సనోవతు అని ప్రార్థిస్తారు. లక్ష్మీస్తవం, కనకధారాస్తవం నిత్యపారాయణం చేసిన వారింట లక్ష్మీదేవి బంగారు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. శంకరాచార్యుల వారు భక్తజనులను అనుగ్రహించాలని కనకధారాస్తవాన్ని అనుగ్రహించారు మనకు. గురుస్తవం పంచాక్షరి మహామంత్రం వంటిది. అన్ని సమస్యలను దాటించగల శక్తి సద్గురువుకు మాత్రమే ఉంది. నవగ్రహాల మార్గాన్ని కూడా మార్చగల శక్తి సద్గురుస్తవానికి ఉంది. అందువలన నిత్యం ఈ స్తోత్ర పారాయణ చేసిన వారికి కష్టాలు అన్నీ దూరమవుతాయి. ధనవంతులు అవుతారు, అదృష్టవంతులు అవుతారు, భగవద్ అనుగ్రహ పాత్రులు అవుతారు. జయ గురుదత్త అంటూ మనము ఈ యొక్క అమృత బిందువును ఈనాడు స్తవములు చదివితే మనకు ఎటువంటి చక్కని ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనకు చెప్పారు. నిత్య ఆశ్రమ ప్రార్థనతో పాటు ఆశ్రమంలో నిత్యము జరిగేటువంటి ఈ స్తవములు, దత్తస్తవము, లక్ష్మీ అష్టలక్ష్మి స్తుతి, అలాగే సద్గురు స్తవము, మీరు కూడా అందరూ చదువుకుంటారు కదూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం. December 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.